नमः शिवाभ्याम नवयौवनाभ्याम परस्पराश्लिष्टवपुर्धराभ्याम नगेन्द्रकन्या वृषकेतनाभ्याम नमो नमः शंकर पार्वतीभ्याम। కార్తీక మాసంలో 21వ రోజు కార్యక్రమంలో అడుగుపెట్టాం. ఈరోజు అందరూ కూడా సూర్యోదయానికి ముందు లేచి శిరస్నానం చేసి సంకల్పం చెప్పుకొని వారి వారి యొక్క అనుకూలతను బట్టి కాలువలలో కానీ చెరువులలో కానీ నదులలో కానీ సముద్రంలో కానీ ఇళ్లలో కానీ స్నానం చేసి ఆ తర్వాత ఏదైనా ఒక ఆలయానికి వెళ్ళండి. అవకాశాన్ని బట్టి శివాలయానికో విష్ణు ఆలయానికో అమ్మవారి ఆలయానికో వెళ్ళండి. ఈరోజుకు ఒక ప్రత్యేకత ఉన్నది. 21వ రోజున ఉసిరికాయ దానం చాలా గొప్పది. ఏదైనా ఒక ఉసిరి ఆకు ఉసిరికాయ ఆకు కూడా ఉన్నప్పుడే దానం చేస్తే ఎక్కువ లాభం. శుభ్రంగా శివాలయానికో విష్ణు ఆలయానికో వెళ్ళొచ్చిన తర్వాత మీ అవకాశాన్ని బట్టి ఆలయంలో కానీ లేదా గురువుల సన్నిధానంలో కానీ పీఠాల్లో కానీ ఎక్కడైనా పురాణానికి వెళితే కానీ అక్కడ ఉసిరి ఆకు ఉసిరికాయ తాంబూలంలో పెట్టి, తాంబూలంలో కూడా 4 తమలపాకులకి తక్కువ ఉండకూడదు. కార్తీక మాసంలో ఎప్పుడు తాంబూలం ఇచ్చినా 4 తమలపాకులు ఉండి తీరాలి, 2 వక్కలు ఉండి తీరాలి. ఇలా లేకపోతే తాంబూలం కాదు. తాంబూలం ఇస్తున్నామండి, ఒక ఆకు పెట్టి అందులో ఒక ఒక్క పెట్టేస్తే అది తాంబూలంతో సమానం కాదు, దానివల్ల ఫలితం రాదు. కాబట్టి ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో 4 తమలపాకులు 2 వక్కలు తప్పక ఉంచండి. మిగతా రోజుల్లో ఇంత పట్టింపు ఉండదు, కానీ ఈ మాసానికి ఆ పట్టింపు కూడా ఉంది. కాబట్టి ఏం చేస్తారన్నమాట, ఉసిరికాయ దానం చేయాలనుకున్న వాళ్ళు 4 తమలపాకులు 2 వక్కలు పెట్టండి, అందులో ఒక ఉసిరాకు ఉసిరికాయ కూడా ఉండేలా చూడండి, యథాశక్తి అందులో దక్షిణ పెట్టండి. దానిని మహాత్ములకి, మీకు గొప్పవాళ్ళు అనిపించిన వాళ్ళకి, పండితులకి, విప్రులకి దానం చేయండి. ఈ దానం మొత్తం వంశాన్ని ఉద్ధరిస్తుంది, వంశాభివృద్ధిని కలగజేస్తుంది, సకల శుభాలని ఇస్తుంది, కలిదోషాలని తొలగిస్తుంది. అమ్మో, కలియుగ పురుషుడు సామాన్యుడు కాదు వాడు. మనుషుల్లో ప్రవేశించి చెయ్యరాని పాపాలు దుర్బుద్ధులు కలిగిస్తూ ఉంటాడు. మీకు ఒక రహస్యం చెప్తాను, చెప్పి తీరాలి కాబట్టి చెబుతున్నాను. కొన్ని పాపాలు నోటితో నొడవలేం, అటువంటి పాపాలకి ఈ 21వ రోజు ఈ ఉసిరికాయ దానం ప్రాయశ్చిత్తం అన్నమాట. భయంకర తీవ్రమైన వర్ణసంకరత్వం, అంటే చేసుకోకూడని వాళ్ళని ఒకళ్ళు పెళ్లి చేసుకోవటం, తీవ్ర వ్యభిచార దోషం, పశువులతో కూడా సాంగత్యం చేసే నీచులు ఉన్నారని భాగవతం లాంటి పురాణాలు చెబుతున్నాయి. పశు సాంగత్యం చేసేవాడు, ఇంకా తినకూడనివి తినేవాడు, అభక్ష్య భక్షణ దోషము అన్నారు దాన్ని వేదవ్యాసుల వారు పురాణాలలో, తాగకూడనివి తాగేవాళ్ళు, ఇటువంటి మహాపాపాత్ములందరికీ పాపప్రాయశ్చిత్తం. కార్తీక మాసంలో 21వ రోజు స్నానానంతరం ఆలయ దర్శనమయ్యాక ఉసిరికాయ దానం చేయడమే. ఉసిరికాయ కూడా ఎలా చెయ్యాలో 1-2 సార్లు మీకోసమని అర్థమవడానికి చెప్పిందే చెబుతున్నాం చేదస్తంగానే. తమలపాకులు 4 తీసుకోండి, 2 వక్కలు అందులో పెట్టండి, ఉసిరి ఆకుతో కూడిన ఉసిరికాయ దక్షిణతో పాటు దానం చేయండి. దీనివల్ల ఎన్ని పాపాలు పోతాయి? తినకూడనివి తినడం వల్ల వచ్చే పాపం పోతుంది, త్రాగకూడనివి త్రాగడం వల్ల వచ్చే పాపం పోతుంది, తీవ్ర వ్యభిచార దోషం పోతుంది, వర్ణసంకరం వల్ల వచ్చే దోషం తొలగిపోతుంది, పశు సాంగత్యం ఇంకా దాని గురించి చెప్పడం అనవసరం, అది మహాపాపం అని చెప్పారు వ్యాసుల వారు. నాకు భాగవతంలో చూస్తే ఆశ్చర్యం కలిగింది అనమాట, నరకవర్ణంలో, దేవీ భాగవతంలో నరకవర్ణంలో, మార్కండేయ పురాణ నరకవర్ణంలో, స్కాంద పురాణంలోని ఈ కార్తీక వైభవంలో ఉన్న నరకవర్ణంలో చెప్పారు, కొందరు నీచులు పశువులతో కూడా సంగమిస్తారు, ఆ పాపాత్మలకి పాపానికి ప్రాయశ్చిత్తం ఏమిటి అని ఆలోచించాను, 21వ రోజు ఉసిరికాయ దానం దానికి ప్రాయశ్చిత్తం అని చెప్పారు. చూడండి, ఆనాడే చెప్పాడు ఆయన, మహాభయంకర పాపాలకి ఇదే ప్రాయశ్చిత్తం. అత్యంత ప్రాచీన కాలంలో సుకుమారుడు అని పేరు కలిగిన ఒక ఆయన ఉండేవాడు. వాడికి పేరు సుకుమారుడే కానీ వాడు సుకుమారుడు కాదు, అతినీచుడు, కటిక దుర్మార్గుడు వాడు. వాడు 14 ఏళ్ల వయస్సు నుంచి త్రాగకూడనివి తాగాడు, కళ్ళు తాగాడు, జోదం ఆడాడు, వ్యభిచారాలు చేశాడు, ఒకటి కాదు మహాపాపాలు చేశాడు, గురుద్రోహం చేశాడు, వాడు తల్లిదండ్రులు తిట్టాడు. అటువంటి పరమపాపాత్ముడికి ఊళ్ళో ఇక ఎవరూ కూడా ఆదరించకపోతే, అందరూ తిడుతూ ఉంటే ఈ ఊళ్ళో ఉండలేము, ఈ ఊళ్ళో సుఖం లేదు, అందరూ నా వ్యసనాల గురించి తెలుసుకున్నారనుకుని ఈ ఊరు వదిలిపెట్టి ఇంకో ఊళ్ళో బతకాలని కోరిక కలిగింది అనమాట ఈ దుర్మార్గుడికి. అందుకని ఉన్న ఊరు విడిచిపెట్టి, అసలు ఉన్న ఊళ్ళో ఉండడానికి కూడా సుఖం లేదనండి వాడికి. ఎందుకు ఉన్న ఊరు విడిచిపెట్టాడంటే ఆస్తి అంతా అయిపోయింది, తల్లిదండ్రులు చచ్చిపోయారు, కట్టుకున్న పెళ్ళాన్ని చంపేశాడు వాడు. ఆ రోజులో 18వ ఏట వాడికి పెళ్లి చేశారు, 14వ ఏట వ్యసనాలకు గురయ్యాడు వాడు, అయినా వాడికి పెళ్ళయింది 18వ ఏట. పెళ్ళైన 2 ఏళ్లకే భార్య కూడా చివరికి చచ్చిపోయింది వీడి దెబ్బలు తట్టుకోలేక. ఇల్లు కూడా అమ్మేశాడు వీడు త్రాగుడు వల్ల. దానివల్ల వీడి శరీరంలో మార్పులు వచ్చాయి, ఊళ్ళో అందరూ అసహ్యించుకుంటున్నారు. అందుకని ఉన్న ఊళ్ళో బ్రతకలేక, అవమానాలు తట్టుకోలేక ఇంకెక్కడికైనా పోదాం అనిపించింది వాడికి. ఎక్కడికైనా పోదాం అంటే చేతికిలో దారి ఖర్చులు లేవు, తిండి లేదు. అందుకని ఒకరోజు ఏం చేశాడు, ఆ ఊళ్ళో ఒక ఇంటికి కన్నం వేసి ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళని చావగొట్టి బంగారం మూట కట్టుకుపోయాడు. ఈ పాపిష్టాడు దొంగతనంతో మూట కట్టుకున్న సొమ్ము వెంట పెట్టుకుని సుకుమారుడు అడవి గుండా పోయాడు. దారిలో అడవిలో కొందరు దొంగలు వీడిని చూశారు. నీ దగ్గర ఏముందో చెప్పంటే, నా దగ్గర ఏమీ లేదు అన్నాడు. కానీ వీడి దగ్గర మూట కనిపెట్టారు వాళ్ళు. ఆ మూట ఇప్పితే అందులో బంగారం కనపడింది, నగలు కనపడ్డాయి. దొంగ పేరుగా దొంగలమైన మా దగ్గరే నీ దగ్గర బంగారం అట్టే పెట్టుకుని ఏమీ లేదని అబద్ధం ఆడతావా, ఒరే 4 బాదండ్రా అన్నారట. నెత్తి మీద కర్రలతోటి ఎడాపెడ బాధేశారు, కాళ్ళు చేతులు ఎవరు కొట్టారు, తల పగిలింది, నెత్తురు కొక్కుని కింద పడ్డాడు వాడు. దొంగలు బంగారం పట్టుకుపోయారు. మూలుగుతూ ముక్కుతూ భయంకరమైన గాయాలతో అడవిలో పడున్నాడు వాడు. పాపం అటుగా ఒక కాపు పెడుతూ చూశాట. అసలు కాపులు చాలా గొప్పవాళ్ళు అండి, వాళ్ళంటే నాకు ఎందుకు గౌరవమో తెలిసినా, కాపు అనే శబ్దానికి అర్థం ఏంటి, రక్షించువాడు, పొలాన్ని రక్షించి పంటలు మనకింత పెడుతున్న పుణ్యాత్ములు వాళ్ళు. అసలు అన్ని కులాల వాళ్ళు, ప్రతి కులం వాళ్ళు భగవంతుడి సృష్టి, వీళ్ళ వల్లే ఈ దేశం నిలబడుతోంది. అందుకే మేము పౌరాణికులం, ఈ కులములలో ఉన్నటువంటి గొప్పతనాన్ని పైకి తీసుకొచ్చి ఏ కులం వాళ్ళలో ఏ గొప్పతనం ఉన్నది, వీళ్ళంతా ఎలా దేవుడికి సంబంధించిన వాళ్ళు, భగవత్ సేవ ఎలా చేశారని చెబుతున్నాను నేను. జ్ఞానులు ఎప్పుడూ కూడా ఏ కులాన్ని తిట్టరు, ప్రతి కులంలో ఉన్న మంచినే స్వీకరిస్తారు. ఇప్పుడు ఈ కలియుగంలో కొంతమంది దౌర్భాగ్యులు కులాల మధ్య చిచ్చులు పెట్టి లేనిపోని పుస్తకాలు రాసి భగవత్ సేవకులైన వాళ్ళని అవమానం పాలు చేస్తున్నారు. నేను మన భారతదేశంలో ముఖ్యంగా తెలుగు వాళ్ళల్లో ఏ కులం వాళ్ళకి ఏ శక్తి ఉంది, వాళ్ళ గోత్ర పురుషుడు ఎవరు, వాళ్ళు ఎటువంటి వాళ్ళు, ఇవన్నీ నేను చాలా వివరంగా అందించాను. అందులో ప్రత్యేకంగా కాపులంటే అమ్మవారి యొక్క అంశతో జన్మించిన వారు. అందుకే కాపుల కులదేవత ముఖ్యంగా అమ్మవారు గంగానమ్మ. ఈ అమ్మవారుల యొక్క అంశతో పుట్టిన వాళ్ళు వాళ్ళు. వీళ్ళందరినీ అమ్మవారు నాయన్లారా, మీరు అన్నపూర్ణాదేవి యొక్క అంశతో పుట్టారు, మీరు వ్యవసాయం చేసి అందరికీ అన్నం పెడతారు, అందరినీ కాపు కాస్తారు, రక్షిస్తారు, కాబట్టి మీరు కాపులే చెప్పిందనమాట. అందుకే నా శబ్దం అలా వచ్చింది, కాచువారు రక్షించువారు. చూడండి, మీరు ఎప్పుడైనా సరే వీళ్ళు ఊళ్ళను రక్షించారు, గ్రామ దేవతల్ని రక్షించారు, పొలాలని రక్షించారు, కాబట్టి వాళ్ళ రుణం మనం తీర్చుకోలేమన్నమాట. అటువంటి ఒక మహానుభావుడు ఒక కాపు అడవి దాటిన తర్వాత అవతల ఒక పొలం ఉంటే ఆ పొలానికి నీరు పెట్టడానికి వెడుతూ ఈ సుకుమారుని చూశాడు. పాప వీడెవడో దొంగల చేతిలో చావు దెబ్బలు తిన్నట్టున్నాడు, మూలుగుతున్నాడని జాలిపడి ఇంటికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చి వాడికి కట్లు కట్టించి స్నానం చేయించి అన్నం పెట్టి ఎంతో సేవ చేశాట. ఆ కాపు, ఆయన భార్య, ఆయన కోడలు, కొడుకు 4 కూడా వాడికి సేవ చేశారు. 40 రోజుల పాటు తన వ్యవసాయాన్ని కూడా నిర్లక్ష్యం చేసి వీడికి సేవ చేశాడు. ఎవడో చచ్చిపోతున్నాడు అనుకుని, ఈ సుకుమారుడు ఎవడో వాళ్ళకి తెలియదు, అయినా సరే సేవ చేశారు. చూశారు ఆ రోజుల్లో ఎంత గొప్ప వాళ్ళు ఉండేవారు మహానుభావులు. పాప వాళ్ళు 40 రోజులు వాళ్ళంతా సేవ చేసి అన్నం పెట్టి వాడికి కట్లు కడితే వాడు కోలుకున్నాడు, వాడి శరీరానికి బలం వచ్చింది. కొంతమంది దుర్మార్గులు ఉంటారు, అన్నం పెట్టిన వాళ్ళని అన్యాయం చేస్తారు. అయ్యో, అడవిలో దొంగ చేతిలో దెబ్బలు తిన్నాను, చావు స్థితిలో ఉన్నాను, చచ్చే స్థితిలో ఉంటే ఒక మహాత్ముడు నన్ను ఇంటికి తీసుకొచ్చాడు, ఈ రైతు ఇంత అన్నం పెట్టాడు, నన్ను రక్షించాడని ఏమాత్రము ఆ రైతు మీద కృతజ్ఞత చూపించకుండా వీడు ఆ రైతుకే గొప్ప ద్రోహం చేశాట. కార్తీక మాసంలో ఈ రైతు కుటుంబం అంతా కూడా అమ్మవారిని పూజించేవారు. తెల్లవారుజామున లేచి నదీ స్నానం చేసి అమ్మని పూజించేవారు. వీడేం చేశాడు, ఒకరోజున వీళ్ళంతా నదీ స్నానానికి వెళ్ళగా ఆ ఇంట్లో ఉన్న బంగారము నగలు అన్నీ మూట కట్టుకుని వాళ్ళు వచ్చేలోపు స్నానానికి వెళ్ళి వచ్చేలోపు ఆ మొత్తం బంగారం ఎత్తుకుపోయేవాడు. చూసారా ఎటువంటి వాళ్ళు ఉంటారు, ఉపకారికి కూడా అపకారం చేసే నీచులు, కృతజ్ఞులు అంటే వీళ్ళనమాట. కృతజ్ఞుడి శవం కుక్కలు కూడా ముట్టం. పరమ పుణ్యాత్ముడైన రైతు అన్నం పెట్టి ఆదరించి ఆరోగ్యం తెప్పిస్తే ఆయన స్నానానికి వెళ్ళిన సమయంలో నగలెత్తుకుపోయాడు. ఈ నగలతో అడవికి వెళ్ళాడు. అక్కడ ఒక కిరాతక స్త్రీ, ఒక క్రూరురాలు, ఒక బోయ స్త్రీ కనపడింది. దాన్ని వలచి దానికి ఈ డబ్బు ఇచ్చాడు. ఈ డబ్బు ఉచ్చుకుంది అది, వీడికి తాగుడు నేర్పింది. అసలు వీడు తాగుబోతు కదా, ఇంకా తాగాడు. దాంతో కలిసి తిరిగాడు. తిరిగి 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 చివరికి వార్ధక్యంలో నోట్లోంచి పురుగులు పడి కుష్ఠరోగం చచ్చాడు. మిత్రద్రోహి, గురుద్రోహి, అన్నద్రోహి, దైవద్రోహి, ఇన్ని ద్రోహాలు చేసిన పాపాత్ముడు వాడు. వాడు చేసిన పాపాలకి ఇంకా ప్రాయశ్చిత్తం ఎక్కడుందండి? ఆదరించిన మిత్రుడికి అపకారం చేశాడు, అన్నం పెట్టిన వాడికి అపకారం చేశాడు, ఒకప్పుడు గురువులకు అపకారం చేశాడు. ఇన్ని పాపాల వల్ల నోట్లోంచి పురుగులు వచ్చి వాసన వచ్చి కుళ్ళిపోయి ఒళ్ళంతా ఇలా కుష్ఠరోగంతో ముడుచుకుపోయి తీసుకు చచ్చిపోయాడు ఈ దుర్మార్గుడు. వీడు చేసిన పాపాలకి చచ్చిన తర్వాత నరకానికి పోయాడు. కుంభీపాకం, రౌరవం వంటి ఎన్నో నరకాలలో శిక్షలు తెగ అనుభవించాడు వీడు. అనుభవించి 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 చెట్ట చివరికి భూలోకంలో ఒకనొక చండాల వాటికలో ఆడపిల్లై పుట్టాడు. 13 ఏళ్ళు వచ్చాక ఆ రోజుల్లో చిన్నప్పుడే పెళ్లి చేసేవారు, వీడికి పెళ్లి చేశారు. ఆడపిల్లగా పుట్టింది కనుక ఈ ఆడపిల్లకి పెళ్ళయింది. పెళ్ళయిన వెంటనే మొగుడు చచ్చిపోయాడు. ఇలా 100 జన్మల్లో పుట్టి పుట్టగానే వైధవ్యం వచ్చేది వాడికి. పెళ్ళై అవగానే, సాధారణంగా పెళ్ళైన వెంటనే చావరు, కొంతమంది కొద్ది రోజులు అయ్యాక కాపురం చేసాకనే చస్తారు. వీడు చేసిన పాపాలకి ఏమయ్యదనమాట, వీడికి ఆడపిల్లగా పుట్టడం 14 అయ్యాటో 13 అయ్యాటో 15 అయ్యాటో ఒక్కో జన్మలో 18 అయ్యాటో ఏదో సమయంలో పెళ్లి చేసేవారు. అలా పెళ్ళయి మొగుడుతో కలిసి కాపురానికి వెళ్ళిందో లేదో ఈ పిల్ల, ఆ మొగుడు తెచ్చేవాడు, టపా కట్టేసేవాడు. ఇలా 100 సార్లు వాడు వైధవ్యం పొందాడు. ఒక జన్మలో వాడు గోదావరి తీరంలో వైధవ్యం పొంది మొగుడిని ఎదురుగుండా కాల్చి చేస్తూ ఉంటే అయ్యో అయ్యో అని గుండెలు బాదుకుని ఏడుస్తూ, రేపటి నుంచి నేను ఎలా బతకనని ఏడుస్తున్నట్ట. ఆ సమయంలో ఈ ఆడపిల్ల కన్న తల్లిదండ్రులు కూడా గుండెలు బాదుకుని, ఎంత అన్యాయం ఇది, పెళ్ళైన వెంటనే భర్త పోయాడు, ఇంత చిన్నప్పుడే వైధవ్యం వచ్చింది, మా అమ్మాయి ఏం అపకారం చేసింది ఎవరికి అని ఏడుస్తూ ఉంటే అదృష్టవశాత్తు అటుగా మతంగ మహర్షి వెళ్ళాట. మతంగుడు, అమ్మవారి భక్తుడని చెప్పాను కదా, ఆయన్ను చూచి వీళ్ళు కాళ్ళ మీద పడి, మీరు మహర్షులు, మీకు దివ్యశక్తులు ఉంటాయి, ఇది మా అమ్మాయి, దీనికి పెళ్లి చేసిన వెంటనే భర్త పోయాడు, ఎందువల్ల దీనికి వైధవ్యం బాలవైధవ్యం వచ్చింది, దీని నుంచి ఈ దుఃఖం నుంచి ఈ కష్టం నుంచి విముక్తి చెందే మార్గం చెప్పండి అని ఏడుస్తూ కాళ్ళు పట్టుకుంటే ఆయన అప్పుడు వాడిని కూర్చోబెట్టి కళ్ళు మూసుకుని దివ్య దృష్టితో చూశాట. అప్పుడు ఆయనకు అర్థమైంది, వీడు 100 జన్మల క్రితం సుకుమారుడు అనే పేరుతోటి ఒక ఊళ్ళో పుట్టాడు. ఆ ఊళ్ళో ఉన్నంతకాలం 14 ఏళ్ల నుంచి వ్యసనాల పాలయ్యాడు. కట్టుకున్న పెళ్ళాన్ని ఏడిపించాడు, తల్లిదండ్రులు చంపాడు, గురువులకి ద్రోహం చేశాడు, సకల పాపాలు చేశాడు. ఒక ఊళ్ళో దొంగతనం చేసి ఆ నగలు పుచ్చుకుని అడవి గుండా పెడుతుంటే దొంగలు వాడిని చావగొట్టారు. వాడు చచ్చిపోతూ ఉండగా ఒక రైతు రక్షించాడు. ఆ రైతు ఇంట్లో కూడా దొంగతనం చేశాడు వీడు, అంతటి కృతజ్ఞుడు. ఒక పాపం కాదు వీడిది, సముద్రములో కెరటములనైనా లెక్కెట్టచ్చేమో, ఆకాశంలో నక్షత్రాలనైనా లెక్క పెట్టవచ్చునేమో, తెల్లవారుజామున ఆకాశం నుంచి పడుతున్న మంచు బిందువుల్ని కూడా లెక్క పెట్టచ్చు, సముద్ర తీరంలో ఉన్న ఇసుకని లెక్క పెట్టచ్చు, కానీ ఈ దుర్మార్గుడి పాపాలు లెక్క పెట్టలేము. అన్ని పాపాలు చేసి ఆ పాపాల వల్ల 100 జన్మలు ఎత్తుతున్నాడు వీడు. ఈ 100 జన్మలు ఆడజన్మే, ఎత్తగానే వీడికి పెళ్ళవడం, పెళ్ళైన వెంటనే భర్త పోవడం జరుగుతోంది. ఇది 100వ జన్మ. ఇంకా ఎన్ని జన్మలు అనుభవిస్తాడో తెలియదనగానే, అయ్యా తెలియక చేసిన ఈ మూర్ఖుడి యొక్క పాపాలు మీరు తొలగించలేరా, ఒకప్పుడు మగపిల్లాడిగా పుట్టినంత మాత్రం చేత ఆ పాపాలు చేస్తే ఇంక ఎల్లకాలం ఈ పాపాలు అనుభవించవలసిందేనా? ఇలా ఆడపిల్లగా పుట్టడం, పెళ్ళవడం, భర్త పోవడం, ఇది ఎంత బాధో మీకు తెలుసు. దయా స్వరూపులు, ఈ పిల్లని మా పిల్లగా పుట్టింది కనుక రక్షించండి అనగానే అప్పుడు ఆయన చెప్పాడు, కొద్ది రోజుల్లో కార్తీక మాసం వస్తోంది, అదృష్టవశాత్తు మీరు గోదావరి తీరంలో ఉన్నారు. గోదావరి తీరంలో నేను ఒక ఆశ్రమం వేసుకుని కార్తీక మాస దీక్ష ఇక్కడే గడుపుదాం అనుకుంటున్నాను. మీరు నాతో పాటు రోజు సంకల్పపూర్వకంగా ఈ అమ్మాయిని తీసుకొచ్చి కార్తీక స్నానం చేయించండి. ఈ నెల్లాళ్ళు నేను పార్థివ లింగాభిషేకం చేస్తాను, అంటే మట్టితో తయారు చేసిన లింగాన్ని అభిషేకించుతాను, శివుణ్ణి పూజిస్తాను, రోజు దీపాలు వెలిగిస్తాను. మీరు కూడా నాతో పాటు పార్థివ లింగాన్ని అభిషేకించండి, బిల్వపత్రాలతో పూజించండి. ఈ నెల్లాళ్ళు నక్తం అనే పేరుతో పగలంతా ఉపవాసం ఉండి రాత్రి భోజనం చేయండి. 21వ రోజున ఉసిరికాయని తమలపాకులలో పెట్టి మహానుభావుడైనటువంటి ఒక వ్యక్తికి దానం చెయ్యండి. ఈరోజు 21వ రోజున ఈ పని చేస్తే ఈ అమ్మాయికున్న వైధవ్య దోషం పోతుంది. చచ్చిన భర్త కాలిపోయిన వాడు కూడా బతుకుతాడు. ఇంకా రాబోయే కాలంలో వీడికి ఏ పాపాలు ఉండవు గనక స్త్రీగా పుట్టిన వైధవ్యం రాదు, పురుషుడిగా పుడితే విధురుడు కాడు. ఈ కార్తీక మాసంలో వ్రతాలు చేసే కాలంలో వీణ్ణి నియమాలు పాటించేలా చెయ్యండి. వీణ్ణి నేను ఎందుకంటున్నాడంటే ఒకప్పుడు వీడు సుకుమారుడు కదా, ఇప్పుడు స్త్రీగా పుట్టిన, నేను చెప్పినట్టు చేస్తే చాలు అనగానే వాళ్ళు అలాగేనన్నారు. సరే, ఈ అమ్మాయి చేత స్నానం చేయించారు, ఇంటికి తీసుకుపోయారు. ఆ తర్వాత కొద్ది రోజులకే కార్తీక మాసం వచ్చింది. రాగానే ఈ అమ్మాయితో సహితంగా తల్లిదండ్రులు వచ్చి మతం గుడి కాళ్ళ మీద పడ్డారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళకు అనుమానం వచ్చింది, ఈ అమ్మాయి భర్త పోయి నెల అయ్యింది కదండి, భర్త పోయి నెల అయ్యింది కనుక కార్తీక మాసంలో స్నానాలు చేయడం పనికొస్తుందా, దీపాలు పెట్టడం పనికొస్తుందా అన్నాడు. అనగానే అప్పుడు ఆయన చిరునవ్వునవి, అజ్ఞానంలోంచి బయటపడండి, తండ్రి పోతే ఒక సంవత్సర కాల సూతకం ఉంటుంది, ఏటి సూతకం అంటారు, తల్లి పోతే 6 నెలలు, భర్త పోతే భార్యకి ఏటి సూతకం ఉండొచ్చుమా? యజ్ఞములు చేయడానికి ఎలాగో పనికిరాదు ఈ అమ్మాయి, కానీ కార్తీక వ్రతాలు చేయడానికి పనికొస్తుంది. కార్తీక మాసంలో స్నానం చేయడానికి, శివాలయంలో దీపం పెట్టడానికి ఏటి సూతకం ఉన్నవాడు కూడా పనికొస్తాడు. ఇంకా తక్కిన వాడు పనికిరావడంలో ఆశ్చర్యం ఏమున్నది? నేను చెప్పాను చెయ్యండి అన్నాడు. మతంగుడు చెప్తే ఇక ప్రమాణం కదా. మతంగుడు అంటే సద్గురువు. వేదవ్యాసుడు చెప్పినా, మతంగుడు చెప్పినా, పరాశరుడు చెప్పినా, అగస్త్యుడు చెప్పినా, బృహస్పతి చెప్పినా, శుక్రుడు చెప్పినా ఇవి మనకి ప్రమాణాలు. అందుకే బృహస్పతి రాసిన స్మృతిని బారహస్పత్య స్మృతి అంటారు. అందులో చెప్పారు, స్త్రీ భర్త పోయిన 15 రోజుల తర్వాత నుంచి నదీ స్నానము చెయ్యొచ్చు, నక్తములు చెయ్యొచ్చు, దీపారాధన చేసుకోవచ్చు. కాబట్టి ఇంక మనకి ప్రమాణానికి ఇంక వేరే ఆధారం, ఇంతకంటే గొప్ప ప్రమాణం ఏమున్నది, ఇంతకంటే గొప్ప ఆధారం ఏమున్నది? మతంగుడు చెప్పినట్టు ఈ అమ్మాయి చేత దీక్షాకంకణ ధారణ చేయించారు. రోజు తెల్లవారుజామున మతంగుడు ఈ స్త్రీని, ఆమె తల్లిదండ్రుల్ని వెంట పెట్టుకుని గోదావరిలో సంకల్పపూర్వక స్నానం చేసేవాడు. స్నానానంతరం నదీ తీరంలోనే, గోదావరి తీరంలోనే పార్థివలింగాన్ని పెట్టారు. ఆ పార్థివలింగానికి ఆయన అభిషేకం చేసేవాడు, తీర్థం వెలిగించేవాడు, రోజు అక్కడ దీపం వెలిగించేవాడు. 21వ రోజు వచ్చింది. ఆ రోజు పొద్దుటే స్నానానంతరం పార్థివలింగానికి అభిషేకం చేయించి తీర్థమిచ్చి ఆ తర్వాత 4 తమలపాకులు, అందులో 2 వక్కలు, ఆకుతో కూడిన ఉసిరికాయ దీన్ని పెట్టించి ఎవరైనా ఒక పండితుడికి దానం ఇవ్వండి అంటే వాళ్ళన్నారు, అయ్యా మీకంటే పండితుడు, మీకంటే గురువు ఎక్కడ దొరుకుతారు, ఇన్ని పురాణములు తెలిసిన వారు, ఇన్ని రకాలుగా మమ్మల్ని అనుగ్రహిస్తున్న మీకంటే గొప్ప పండితుడు లేడు, దయతో ఈ దానం మీరే పుచ్చుకోండి అని బతిమాలి. ఆయన దానాలు పుచ్చుకోడు, అయినా సరే బతిమాలితే వీళ్ళ కోసం కాదనలేక, సరే ఆ ఉసిరికాయ దక్షిణతో నాకు ఇవ్వండి అన్నాడు. యథాశక్తి సువర్ణంతో దక్షిణతో ఆయనకి దానం చేశారు, దీపం వెలిగించారు, ఆయనకి దీపం కూడా దానం చేశారు. అప్పుడు జరిగింది ఓ తమాషా. ఆ గోదావరి తీరంలోనే ఈ అమ్మాయి భర్తని 1 నెలాళ్ల క్రితం తగలబెట్టారు. కార్తీక మాసం నెలాళ్లకు ముందు కొద్దిగా ముందు అటు ఇటు పోయాడుగా, కాబట్టి కొద్ది రోజులు అటు ఇటు ముందు మొత్తం మీద ఆయన పోయాడు, ఆయన తగలబెట్టారు. ఆ తగలబెట్టిన ఈ చితాభస్మం ఎముకలు అక్కడే ఉన్నాయి. ఆ ఎముకలు చూస్తుండగా అతుక్కుపోయి భస్మం అంతా శరీరం అయిపోయి చచ్చిన భర్త బతికొచ్చాడు. అంటే ఆవిడంత భక్తితో కూడా చేసిన అమ్మాయి, పశ్చాత్తాపంతో, నేను చేసిన పాపాలు ఇవి కదా అని ఏడుస్తూ చేసింది. కాబట్టి కార్తీక మాసంలో వైధవ్య దోషాలు తొలగించి భార్యాభర్తల సంబంధం పెంచి ఎన్నో రకాల సుఖాలు ఇచ్చేటటువంటి శక్తి ఉసిరికాయ దానానికి ఉన్నది, దీపదానానికి ఉన్నది. అందుకే మనం భక్తితో చెయ్యాలి. ఏమండి ఇంత ఉసిరికాయ అండి, ఆ మాత్రం దానానికే పుణ్యాలు వస్తాయా పాపాలు పోతాయా అనే ప్రశ్న ఉండకూడదట. తప్పక మీరంతా కార్తీక మాసంలో ఎప్పుడు ఉసిరికాయ దానం చేయండి. అందులో 21వ రోజు మరింత మంచిది అన్నమాట. ఈ కార్తీక మాసంలో 21వ రోజు ఇంకో దానం కూడా, అర్కపత్రం కూడా జిల్లేడాకులతో పూజించండి. జిల్లేడాకు దానం ఈరోజు కూడా మంచిది. ఈరోజు కూడా దీపోత్సవం చాలా మంచిది. అసలు కార్తీక మాసంలో ఎప్పుడు దీపాలు వెలిగించడం మంచిది. అందులో ముఖ్యంగా కొన్ని రోజులు అని చెప్పాను కదా, అందులో 21వ రోజు కూడా ఉన్నది. 21వ రోజున ఈశ్వర సన్నిధానములో వెలిగించేటటువంటి ఒక్కొక్క ఒత్తి, ఒక్కొక్క దీపం ఒక మహాయజ్ఞ ఫలితం ఇస్తుంది. అశ్వమేధం వాజపేయం, ఇటువంటి పవిత్ర యజ్ఞములు, పౌండరీకం వంటి యజ్ఞములు చేసే ఫలితం మనకిస్తుంది. ఈరోజు నదీ స్నానం చేసిన తర్వాత వస్త్రదానం చేస్తే చాలా మంచిది. ఈరోజు కూడా కట్టుకునేటటువంటి చీరలు, ఆడవాళ్ళకి పంచెలు, కండువాలు, ప్యాంట్లు ఏవి కట్టుకుంటేవి, ఈ వస్త్రాలు కూడా దానం చేయడం చాలా మంచిది. ఇంకో గొప్ప విషయం చెప్పాలి, దధ్యన్నం అంటే పెరుగన్నం. పెరుగులో పోపు పెట్టినటువంటి అన్నం దధ్యన్నం అంటాం. చక్కగా పోపు పెట్టిన చక్కని చక్కని పెరుగన్నాన్ని ఈరోజు ఈశ్వరుడికి నివేదించి దీనిని ప్రసాదంగా చిన్నపిల్లలకి పెడితే మన ఇంట్లో వంశాభివృద్ధి అవుతుంది. పిల్లలు పుట్టని వాళ్ళకి పిల్లలు పుడతారు, పిల్లలు పుట్టి ఆరోగ్యంగా లేని వాళ్ళు ఆరోగ్యవంతులవుతారు, బాగా చదువుకుంటారు. పూర్వం వంశాభివృద్ధి కోసం కార్తీక మాసంలో 21వ రోజున పెరుగన్నాన్ని ఈశ్వరుడికి నైవేద్యం పెట్టి దానిని ఇతరులకు ప్రసాదంగా పెట్టేవారు. ముఖ్యంగా పిల్లలకి పెట్టండి. పిల్లలకి దధ్యన్నాన్ని ఒక ముగ్గురికో, ఐదుగురికో, 9 మందికో యథాశక్తి చంటి పిల్లల్ని పిలిచి వాళ్ళకి పెరుగన్నాన్ని ప్రసాదంగా పెడితే, తిన్నంత పెట్టండి దధ్యన్నం పెడితే, ఇంకా వంశం చాలా బాగుంటుంది, తరిస్తుంది. ముఖ్యంగా కొంతమంది ఇళ్లలో ఏమిటో తెలియదు కానీ పిల్లలకి చదువు రాదు, చెప్పిన మాట వినరు, చాలా అసభ్యంగా ప్రవర్తిస్తారు. పిల్లలకి సభ్యత రావాలన్నా, చదువు రావాలన్నా, వాళ్ళు ఆరోగ్యంగా పెరగాలన్నా, వంశం దినదినాభివృద్ధి చెందాలన్నా సాయంకాల వేళ దధ్యన్నాన్ని ఈశ్వరుడికి నివేదించి పిల్లలకి ప్రసాదంగా పెట్టమని శాస్త్రం చెబుతున్నది. 21వ రోజు ఈ పని చెయ్యండి. మరిన్ని విశేషాలతో రాబోయే భాగంలో కలుసుకుందాం. అంతవరకు మంగళం మహత్తు.